Srila Prabhupada ki
jai.
Om namo bhagavate vasudevaya.
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 Srimad Bhagavad Gita Yadhatadam, 4th Adhyayam, Slokam Sankhya, 37.
Yadha.
Yedhamsi
samiddhaha
agnihi
bhasmasat
kurute
arjuna
jnanagnihi
sarvakarmani
bhasmasat kurute
tadha.
Yadhaidhamsi samiddho gnir bhasmasat kurute arjuna jnanagnihi sarva karmani bhasmasat kurute tadha. Yadha itlu yadhamsi కట్టెలను సమిద్ధః మండుచున్న అగ్నిః అగ్ని భస్మసాత్ కురుతే బూడిదగా చేసివేయును అర్జున జ్ఞానాగ్నిః జ్ఞానమనేది అగ్ని సర్వకర్మాణి భౌతిక కర్మల ఫలములన్నింటినీ భస్మసాత్ కురుతే బూడిదిగా చేసివేయును తథా అట్లు. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం, ఓ అర్జున, మండుచున్న అగ్ని కట్టెలను బూడిదగా చేయునట్లు జ్ఞానాగ్ని భౌతిక కర్మ ఫలములన్నింటినీ బూడిదగా చేసివేయును. భాష్యం, ఆత్మ పరమాత్మ మరియు వాని నడుమ గల సంబంధమును గూర్చిన పూర్ణ జ్ఞానము ఇచ్చట అగ్నితో పోల్చబడినది. ఈ అగ్ని పాప ఫలములనే కాక పుణ్య కర్మ ఫలములను కూడా భస్మీపడలము కావించు. కలుగుబోవు ఫలము, ఫలవంతమగుచున్న ఫలము, అనుభవించుచున్న ఫలము, సంచిత ఫలములనుచు కర్మఫలములందు అనేక స్థితులు కలవు. కాని జీవుని నిజస్థితి యొక్క జ్ఞానము సమస్తమును భస్మము చేయగలదు. మనుజుడు జ్ఞానవంతుడైనప్పుడు సంచిత ప్రారంధాది సర్వకర్మ ఫలములు నశించిపోవు. కనుకనే బృహదారణ్యకోపనిషత్తునందు ఉభే ఉహై వైష ఏతే తరత్వమృతః సాధ్వ సాధుని, పుణ్య పాపకర్మ ఫలముల రెండింటినీ మనుజుడు అధిగమించును అని తెలుపబడింది. విష్ణు బాలకృష్ణ శ్రేష్ఠాధిపతుల శ్రీమతే స్వామి విష్ణు బాలకృష్ణ శ్రేష్ఠాధిపతుల శ్రీమతే భక్తి వేదాంత స్వామి నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ అధ్యాయం దివ్య జ్ఞానం. దివ్య జ్ఞానం అంటే అసలు అర్థం ఏమిటి? దివ్య జ్ఞానం అంటే అర్థం త్రిగుణాలకి అతీతమైన జ్ఞానం అని. దివ్యం ఆధ్యాత్మిక స్థాయిలో ఉండేది, ఇది అర్థం. ఆధ్యాత్మిక స్థాయిలో మనం సాక్షాత్కారం, భగవంతుని సాక్షాత్కారం పొందడానికి మూడు దశలు ఉన్నాయి. ఏమిటివి అంటే, వదంతి తత్ తత్వవిదస్తత్వం, బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవాన్ ఇది శబ్దతే. అంటే భగవంతుణ్ణి బ్రహ్మ, పరమాత్మ మరియు భగవానుడు అనే ఈ మూడు దశల్లో సాక్షాత్కారం పొందుతాం. ఎవరైతే దీన్ని సాక్షాత్కారం పొందే విషయంలో లేదా ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం సముపార్జించడంలోనూ సాధన చేయడంలోనూ నిమగ్నం అవుతారో, వాళ్ళకి ఏదైతే జ్ఞానం ఉంటుందో, వీటికి ఆత్మ, పరమాత్మ, భగవంతుడు వీటి మధ్య సంబంధం, ఏ విధంగా సంబంధాన్ని ఏర్పరచుకోవాలి, దీన్ని దివ్య జ్ఞానం అంటారు. అంతేగాని జ్ఞానం అంటే జ్ఞానంలో అంటే భౌతికమైన జ్ఞానం కూడా ఉంది. ఏ విధంగా మనం భౌతిక సంసారంలో ధనం సంపాదించాలి, వ్యాపారం ఎలా చేయాలి, ఇవన్నీ కూడా భౌతికమైన జ్ఞానం, ఇది దివ్యమైన జ్ఞానం కాదు. దివ్య జ్ఞానం దేంతో మొదలవుతుంది? ఆత్మ గురించిన జ్ఞానంతో మొదలవుతుంది. అందువల్లనే కృష్ణుడు భగవద్గీత దేంతో మొదలు పెడతాడంటే, నీవు అర్జునుడిని మందలించడంతో మొదలు పెడతాడు. నువ్వు మూర్ఖుడిలాగా మాట్లాడుతున్నావు, ఇదేని గురించి అయితే బాధపడకూడదు, తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు, దాని గురించి నువ్వు బాధపడుతున్నావు, పండితుని అనుకుంటున్నావు నువ్వు, కానీ దేని గురించి అయితే నువ్వు బాధపడకూడదు, దాని గురించే బాధపడుతూ ఉన్నావని మందలించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఎప్పుడు మందలించాడు అర్జునుడు? ఎప్పుడైతే నేను నీకు శరణాగతి పొందుతున్నాను, నువ్వు ఇప్పుడు నాకు గురువువి, అలా ఉంటేనే నేను ఏదైనా తెలుసుకోగలను, కాబట్టి నేను నీకు శరణాగతి పొందుతున్నాను, నాకు జ్ఞానం ఇవ్వమని అడిగితే అప్పుడు మొదలు పెడతాడు ఈ విధంగా. కాబట్టి ఆధ్యాత్మిక గురువు మందలించడం అనేది శిష్యుడికి చాలా మంచిది. ఆ విధంగానే జ్ఞానం అనేది వస్తుంది. శిక్షణ మొట్టమొదటి ఏం శిక్షణ ఇస్తున్నాడు కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి? దేంట్లో, నీవు ఈ శరీరానికి కాదు ఆత్మవి అని. మనకి ఈ రోజుల్లో కూడా అనేకమైన సంస్థలు మనకు ఉన్నాయి. బయట చూసినట్లయితే ఆత్మ జ్ఞానం చాలా తక్కువగా ఉంటుంది, శరీరానికి సంబంధించింది ఎక్కువగా ఉంటుంది జ్ఞానం. అంటే ఈ ఆసనాలు వేయండి, ఆ ఆసనాలు వేయండి, రకరకాల పనులు, దానివలన మీకు జబ్బు నయం అవుతుంది, షుగర్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, ఇవన్నీ. కానీ మనమేమనుకుంటాం, అవి చేస్తూ మనం ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్నాం అని అనుకుంటాం. ఇది భ్రమ. కానీ దివ్యమైన జ్ఞానం దేంతో మొదలవుతుంది? ఆత్మకు సంబంధించిన జ్ఞానంతో. మనం ఈ శరీరం కాదు ఆత్మ అని ఎప్పుడైతే మొట్టమొదటి తెలుసుకుంటామో, దాన్ని సాక్షాత్కారం పొందడానికి సాధన మొదలు పెడతామో, అది దివ్య జ్ఞానం. అందుకనే తత్వవేత్తలు ఎవరైతే కృష్ణుడు ఈ అధ్యాయంలో అందరూ చెప్తున్నాడు, అసలు ఈ జ్ఞానం ఎలా పొందాలని కూడా చెప్తున్నాడు. ఎలాగా? జ్ఞానిన తత్వదర్శిన తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. తత్వాన్ని దర్శించిన వాళ్ళు ద్వారా వాళ్ళకి శరణాగతి పొంది, వాళ్ళకి సేవ చేస్తూ, వాళ్ళని ప్రశ్నిస్తూ దివ్యమైన జ్ఞానం గురించి తెలుసుకోవడానికి, దాని ద్వారా మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం తెలుసుకోగలం. ఆ విధంగా తెలుసుకోవాలని చెప్తున్నాం. అంతేగాని భౌతికమైన మన కోరికలను తీర్చుకోవడం కోసం లేదా మన జబ్బు నయం చేసుకోవడం కోసం ఏవేదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానం కాదు, దివ్యమైన జ్ఞానం కాదు అదంతా. అందుకని కృష్ణుడు భగవద్గీతలో ఇంకా ఏమని చెప్తాడంటే అర్జునుడికి, వేదాల్లో ఇవన్నీ వేదాల్లో ఉన్నాయి. ఏది? ఆయుర్వేదం, ఆరోగ్యం గురించి, ఏ విధంగా నృత్యం చేయాలి, ఏ విధంగా వంట చేయాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అనేక రకాల త్రిగుణాల్లో ఉన్న అనేకమైన జ్ఞానం ఉంది. కామ్యకర్మలు, ఏ విధంగా కర్మ చేయడం వల్ల మనం ఫలితాన్ని పొందగలం. అందుకే ఈ అధ్యయనంలో కూడా కృష్ణుడు చెప్తాడు మొట్టమొదట కర్మ అకామ వికర్మ ఈ మూడు చెప్తాడు. కర్మ అంటే ఏదైతే శాస్త్రం అనుసారంగా ఉండేది, అది మంచి ఫలితాలను ఇస్తుంది. ఎటు మంచి ఫలితాలు అంటే ఏది? భౌతికమైన ఫలితాలు. ఇక్కడ వికర్మ అంటే శాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తించడం, పాపకృత్యాలు. అకర్మ అంటే దానివల్ల ఎటువంటి ఫలితం లేదు, పాపం కానీ పుణ్యం కానీ. అది ఏమిటి అంటే అకర్మ అంటే అదే దివ్యమైన కార్యాలు ఏమైనా కావచ్చు, ఆధ్యాత్మికమైనవి, ఆత్మ గురించి, ఆత్మను తెలుసుకోవడం కోసం చేసే కార్యాలు. అందులో ఉన్నతమైనది ఏమిటంటే భక్తి. అందువల్ల కృష్ణుడు ఈ అధ్యాయంలో చెప్తాడు ముందలు ఏమని, జ్ఞానం కర్మకాండ కంటే జ్ఞానం పొందడం, దివ్యమైన జ్ఞానం పొందడం మంచిది. ఇంకా దానికంటే ఈ జ్ఞానం కూడా చివరికి ఎక్కడికి చేరుతుందంటే ఈ ఆధ్యాత్మిక దివ్య జ్ఞానంలో చేరుతుంది అంటున్నాం. ఈ దివ్య జ్ఞానం అంటే ఏమిటి? ఆత్మ, పరమాత్మ, భగవంతుడు, ఈ మూడింటి గురించి తెలుసుకోవడం, అది పరిపూర్ణమైన దివ్య జ్ఞానం. అందువల్ల కృష్ణుడు చెప్తాడు ఏమని భగవద్గీతలో, బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మా ప్రపద్యతే. జ్ఞానవాన్ అంటే జ్ఞానవంతుడు, బలవాన్ అంటే బలవంతుడు, వీర్యవాన్ అంటే శక్తివంతుడు, జ్ఞానవాన్ అంటే జ్ఞానం ఉన్నవాడు. ఏం తెలుసుకుంటాడు? జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, నాకు శరణాగతి పొందుతాడు. ఎలాగా? వాసుదేవ సర్వమితి, అన్నింటికి కూడా మూలం వాసుదేవుడే. ఇతను జ్ఞానవంతుడని చెప్తున్నాడు. అంటే ఏమిటి? కేవలం ఆత్మ గురించి తెలుసుకోవడంతో సరిపోలేదు జ్ఞానం. ఆత్మ, పరమాత్మ, వాసుదేవుడు, భగవంతుడు గురించి తెలుసుకుంటున్నాడు. ఎవరో జ్ఞానవంతుడైన వాడు, అతనికి పరిపూర్ణమైన జ్ఞానం ఉంది. ఇంకా ఇక్కడ ఈ శ్లోకంలో మనకేం చెప్తున్నారు? ఈ యొక్క జ్ఞానాగ్ని భౌతిక కర్మల ఫలితాలన్నింటినీ కూడా బూడిదగా చేసి వస్తుంది. మనకున్న పుణ్యం కూడా పోతుంది, పుణ్యం కూడా నశిస్తుందండి దివ్య జ్ఞానం వల్ల. మంచిదేనా? మంచిది కాదు కదా. పుణ్యం పోతే ఎలాగా? మనకి మంచి అంతస్తులు, మంచి భార్య, మంచి కారు వస్తాయి పుణ్యం వలన. అది పోతే ఎలా? మనకి అది కూడా నశిస్తుంది అంటున్నారు ఇక్కడ. పోవాలా ఉండాలా మనకి? ఎందుకు? జన్మ లేకుండా ఉండాలి కాబట్టి, ముక్తి కావాలి, అంతేనా? కానీ భక్తులైన వాళ్ళు ముక్తిని కూడా కోరుకోరు. ఒక ఆచార్యుడు ఏమని చెప్తాడంటే, ముక్తి తన యొక్క ఇంటి గుమ్మం దగ్గర వేచి ఉంటుందంట సేవ చేయడానికి. ముక్తి కూడా కోరుకోవడం లేదు. అందుకే భక్తి యొక్క మొదటి లక్షణం ఇక్కడ ఏంటి, అగ్నితో బోధిస్తున్నారు ఈ దివ్య జ్ఞానాన్ని. భక్తిలో మొదటి లక్షణం ఏంటంటే క్లేశాగ్ని. ఈ క్లేశాన్ని, భౌతిక క్లేశాన్ని అన్నింటినీ కూడా దూరం చేస్తుంది. ఇంకా భక్తికి ఆరు ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. అందులో కృష్ణాకర్షణ, కృష్ణుని కూడా ఆకర్షిస్తుంది భక్తి. కాబట్టి అటువంటి భక్తులు, శుద్ధమైన భక్తులు ఎవరైతే వాళ్ళు ఉంటారో, వాసుదేవ సర్వమితి అని తెలుసుకున్న వాళ్ళు, వాళ్ళు ముక్తిని కూడా కోరుకోరు. చాలా వరకు జ్ఞానం అంటే ఏమని తెలుసుకుంటారంటే, ఇదంతా మిథ్య, ఆత్మయే సత్యం, జగత్తు మిథ్య, ఇదే దివ్యమైన జ్ఞానం అనుకుంటారు చాలామంది. ఇది నిజానికి కృష్ణుడికి చేసే అపరాధం, ఇది విద్య కాదు. ఎందువలన? కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు, దుఃఖాలయం అశాశ్వతం అని చెప్తున్నాడు. ఈ భౌతిక సంసారాన్ని, ఇది దుఃఖాలయం అశాశ్వతం అన్నాడు, కానీ దుఃఖాలయం విద్య అని చెప్పలేదు. ఇది తాత్కాలికమైందని చెప్తున్నాడు కృష్ణుడు. కానీ చాలామంది జ్ఞానం ఉందనే పేరుతో, ముఖ్యంగా మాయావాదులు, జ్ఞానం 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 సముపార్జనలో అందరినీ కూడా మాయలో పడేస్తారు. ఏ విధంగా? నువ్వే దేవుడివి, ఆత్మ పరమాత్మ ఒకటే. చివరికి ఆత్మ వేరు కాదు, పరమాత్మ వేరు కాదు, భగవంతుడు వేరు కాదు, నువ్వు ఆ వేరు భావంలో ఉన్నావు కనుకే నువ్వు మాయలో ఉన్నావు. ఎప్పుడైతే ఆ వేరు భావం తొలగిపోతుందో, నువ్వు వేరు, పరమాత్మ వేరు, భగవంతుడు వేరు అనే తత్వం తెలుసుకుంటావు, అంత ఒకటే అని తెలుసుకుంటావో, అప్పుడు నువ్వు నిజంగా భగవంతుడి అయిపోతావు, అందులో ఐక్యమైపోతావు, అప్పుడు నీవనేది ఉండవు అని చెప్తావు. ఇది నిజంగా నిజమైన జ్ఞానం కాదు, ఇదంతా కూడా మాయాపహరిత జ్ఞానం. అందుకే కృష్ణుడు చెప్తున్నా, నమాం దుష్కృతి నో మూఢ ప్రపద్యంతే మాయాపహృత జ్ఞాన ఆసురీభావం ఆశ్రితం. దుష్కృతి, మూఢులు, మాయాపహృత జ్ఞానులు, వీళ్ళందరూ, ఈ మాయావాదులందరూ కూడా వాళ్ళ జ్ఞానం నిజమైన జ్ఞానాన్ని మాయా అపహరించింది వేసింది. అందువల్ల కృష్ణుడి అధ్యాయులు చెప్తున్నారు, ఎవరు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలరు? ఎవరు అర్థం చేసుకోగలరు ఈ జ్ఞానాన్ని? భక్తోసిమి సఖా చేతి, నువ్వు నా యొక్క భక్తుడివి మరియు సఖుడు మీ స్నేహితుడు, కాబట్టి నేను నీకు దివ్య జ్ఞానం ఇస్తున్నాను అని చెప్తున్నాడు కృష్ణుడు. అందువల్లనే మాయావాది మూర్ఖులు ఇది చదివినా కూడా ఇదే అధ్యాయాన్ని కృష్ణుని అర్థం చేసుకోలేరు. కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు ఏమని, అనేక చోట్ల మీరు 12 అధ్యాయం చూసినట్లయితే పూర్తిగా నాకు ప్రియమైన వాళ్ళు ఎవరంటే, ఎవరైతే భక్తులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళే నాకు చాలా ప్రియమైన వాళ్ళని అనేక సార్లు చెప్తాడు. ఇంకా ఈ జ్ఞానం ఉన్నవాళ్ళు అర్థం చేసుకోలేని స్థితి ఏమిటంటే, కృష్ణుడు భగవద్గీత రెండు సార్లు చెప్తాడు ఒకే ఒక వాక్యాన్ని. ఎవరికైనా తెలుసా? మన్మనాభో మద్భక్తో మద్యాజి మాం నమస్కురు అని చెప్తాడు. ఎప్పుడైనా మనం ఒక విషయాన్ని ఎక్కువసార్లు చెప్తున్నామంటే అర్థం ఏమిటి? ఎక్కువసార్లు పదే పదే చెప్తున్నామంటే అర్థం ఏమిటి? అది చాలా ముఖ్యమైనదని, చాలా ముఖ్యమైనది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తారు మనకి స్కూల్లో టీచరు. మళ్ళీ మళ్ళీ బాబు చాలా గుర్తుంచుకోవాలి, మీకు పరీక్షలో వస్తుంది, మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి, ఇది చాలా ముఖ్యమైనదని చెప్తారు. అదేవిధంగా కృష్ణుడు కూడా చెప్తున్నాడు రెండుసార్లు, మన్మనాభో మద్భక్తో మద్యాజీ మాం నమస్కూరు అని చెప్తున్నాడు. ఎందుకంటే అది చాలా ముఖ్యమైనది కాబట్టి. అదే అసలు నిజానికి సారాంశం అంతా కూడా భగవద్గీత అర్థం చేసుకోవడంలో సారమం ఏమిటి? కృష్ణుని యొక్క భక్తుడు అవ్వడం. ఎటువంటి భక్తుడు? మొదట్లో భక్తి, చివరికి జ్ఞానం. అది కాదు, ఆ అవగాహనతో కాదు. వాసుదేవ సర్వమితి, అన్నిటికీ మూలం వాసుదేవుడే. వాసుదేవుని శరణాగతి పొందడమే లక్ష్యం. అందుకే కృష్ణుడు మళ్ళీ చివరిలో కూడా చెప్తున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం ప్రజ. ఏమిటి? అన్ని ధర్మాలను వదిలేసి నన్ను శరణాగతి పొందు, ఇదే నువ్వు చేయవలసింది. ఇప్పటివరకు ఏదైతే కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనకాండ లేదా రకరకాల యోగాలు అన్నీ కూడా చెప్పి చివరికి ఏమంటున్నాడు కృష్ణుడు? నాకు శరణాగతి పొందమని చెప్తున్నాడు. దివ్యజ్ఞానం అంటే అదే. దివ్యజ్ఞానం ఏమిటి? కృష్ణుడికి శరణాగతి పొంది, అందుకే ఇక్కడ చెప్తున్నారు, ఎవరైతే జీవుడు తన యొక్క సహజమైన స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క ఎటువంటి కలతలు బాధలు ఏమి ఉండవు అని. ఏమిటా సహజమైన స్థితి? జీవుడి యొక్క సహజమైన స్థితి భగవంతుడు అవ్వడం కాదు, లేదా భగవంతుడు ఐక్యం అవ్వడం కాదు. జీవుడి యొక్క సహజమైన స్థితి కృష్ణుడికి శరణాగతి పొందడం. చాలా మందిలో ఈ అవగాహన ఉంటుంది. ఏమిటి? మనం చివరికి ఈ భౌతిక సంసారం నుంచి బయటపడిపోతే సరిపోతుంది. అది జీవుడి యొక్క సహజమైన స్థితి కాదు. ముక్తి పొందితే సరిపోతుందని, ముక్తి కూడా సహజమైన స్థితి కాదు. ఎందువలన? ఆ బ్రహ్మజ్యోతి నుంచి తిరిగి మళ్ళీ పడిపోవాలి. ఎందువలనంటే జీవికి సహజంగా సేవలో నిమగ్నం అవ్వడం అనేది సహజమైన స్థితి, జీవి యొక్క సహజమైన స్థితి. అప్పుడు అందువలన జీవుడు ఏం చేస్తాడు? కృష్ణుడి సేవలో ఉన్నప్పుడు కృష్ణుడి సేవలో ఉంటాడు. ఎప్పుడైతే కృష్ణుడి సేవను వదిలేస్తాడో మాయ సేవ చేస్తాడు. సేవ అనేది ఎప్పుడు ఉంటుంది, సేవ చేయకుండా ఉండలేదు. అది సహజంగా జీవిలో ఉన్నది, అది దాన్ని వేరు చేయలేం. ఇంకా ఏమని చెప్తారంటే, కోరిక లేని స్థితిలోకి వెళ్ళాలి అని అనుకుంటారు. అది వెళ్ళలేం, అది అసంభవం. ఎవరైతే అనుకుంటారు కోరిక లేని స్థితిలోకి వెళ్ళాలి అని, అనుకోవడమే ఒక కోరిక కాదా? నేను ఏ కోరిక లేకుండా ఉండాలి అనేదే ఒక కోరిక, అవునా కదా? అది ఒక కోరికేనా? కాబట్టి కోరికను ఎప్పుడు వేరు చేయలేం జీవుడు. కానీ ఆ కోరికను ఏం చేయాలి? కృష్ణుడి వైపు మరల్చాలి. కృష్ణుడి యొక్క ఆనందం కోసం మన కోరికలన్నీ ఉండాలి. కృష్ణుడి సేవ ఏ విధంగా చేయాలి, కృష్ణుని ఏ విధంగా చేరుకోవాలి, అది తెలుసుకోవడం కోసం మన కోరికలు, మన యొక్క మనస్సు, బుద్ధి అన్నింటినీ కూడా వాడాలి. అంతేగాని ఏమీ లేని స్థితిలోకి, శూన్యమైన స్థితిలోకి లేదా బ్రహ్మజ్యోతిలోకి అసలు ఎటువంటి కార్యం చేయని స్థితిలోకి వెళ్ళలేము. అందువల్ల ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ఆత్మ పరమాత్మ మరియు వాని నడుమ గల సంబంధమును గూర్చిన పూర్ణ జ్ఞానం ఇచ్చట అగ్నితో పోల్చబడింది. అగ్ని అంటే జ్ఞానాగ్ని, అందుకే ఇది జ్ఞానయోగం, దివ్య జ్ఞానం. దివ్య జ్ఞానం అంటే ఇది. ఏమిటి? నేను జీవుణ్ణి, కృష్ణుడు భగవంతుడు, కృష్ణుడికి శరణాగతి పొందడం ఏదైతే ఉందో అదే దివ్యమైన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలి? ఎవరంటే వాళ్ళు భగవద్గీత చదివో లేదా పెద్ద పెద్ద గడ్డాలు పెంచేసో బాగా ముసలి వాళ్ళు అయ్యి ఎక్కువ శ్లోకాలు చెప్పగలిగితేను, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనకు రాదు జ్ఞానం. వాళ్ళు ఏవం పరంపరా ప్రాప్తమ్యం రాజర్షయం విదుహు, కృష్ణుడు చెప్తున్నాడు. ఈ జ్ఞానం పరంపర ద్వారా రాజులు ఋషులు ఆ విధంగా తెలుసుకున్నారు. ఎటువంటి పరంపర? భగవంతుడితో మొదలయ్యే పరంపర, కృష్ణుడితోటి మొదలయ్యే పరంపర. ఇవి ముఖ్యంగా కలియుగంలో నాలుగు మనం ఉన్నది బ్రహ్మ మధ్వ గౌడీ వైష్ణవ సంప్రదాయం. ఈ విధంగా తెలుస్తుంది. అంతేగాని కేవలం పుస్తక జ్ఞానంతోనో లేదా పాండిత్యంతోనో హిమాలయాలకి, చాలామంది అనుకుంటారు హిమాలయాలకి వెళ్ళి ఒక 20 ఏళ్ళు తపస్సు చేసి వచ్చారు ఇతను చాలా పండితుడు అని, లేదా అతను చాలా యోగి, గొప్ప యోగి, ఎక్కువ జ్ఞానం సంపాదించాడు, అది నిజమైన జ్ఞానం అంటే కాదు. కృష్ణుడు దాన్ని సమర్థించడం లేదు. అది నిజమైన జ్ఞానం కాదు. వాళ్ళ జ్ఞానం వచ్చి ఉండొచ్చు, కానీ అది పరిపూర్ణమైన జ్ఞానం కాదు. పరిపూర్ణమైన జ్ఞానం ఎలా వస్తుందంటే, ఎలా వస్తుంది, ఏవం పరంపర ప్రాప్తం, కృష్ణుడు చెప్తున్నాడు ఇది దివ్యమైన జ్ఞానం అంటే. పరంపర ద్వారా తెలుసుకునే జ్ఞానమే దివ్యమైన జ్ఞానం. ఎందువలన, దాని ద్వారా మనం కృష్ణుడికి శరణాగతులు అవ్వగలం, లేదంటే కృష్ణుడికి ఎప్పటికీ కూడా శరణాగతి అయ్యే అవకాశమే లేదు. ఈ పరంపరలో జ్ఞానం తెలుసుకున్నట్లయితే మనం ఎన్ని జన్మలు ఎత్తినా కూడా కృష్ణుడికి శరణాగతి అయ్యే అవకాశం లేదు. ఎప్పుడైనా మనకి భక్తుల యొక్క కృప ద్వారానే మనం కృష్ణుడికి శరణాగతి పొందగలం. భక్తుల యొక్క కృప లేనిదే మనం ఏం చేయాలి. అందువల్లనే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు ఏమిటి, తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవ ఉపదేశంది దే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. వాళ్ళు ఏ విధంగా తెలుసుకున్నారు ఈ తత్వదర్శిని అంటే తత్వాన్ని దర్శించిన వాళ్ళు ఈ పరంపర ద్వారానే తెలుసుకున్నారు. అందుకే మన పరంపరలు ఏమిటి, కృష్ణుడు, బ్రహ్మ, నారద, వ్యాస, మధ్వ, ఈ విధంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకొకళ్ళు ఏమిటి, శరణాగతి పొందిన వాళ్ళు వీళ్ళందరూ. అదేవిధంగా మనం కూడా, మనం ఒక ఆధ్యాత్మిక గురువుకి, ఎవరైతే పరంపరలో ఉన్నారో అటువంటి ఆధ్యాత్మిక గురువుకి శరణాగతి పొందడం ద్వారా దివ్య జ్ఞానం అని వస్తుంది. అందువల్లనే మనం చదువుతాం, ఓం అజ్ఞాన తీవ్రాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుర్మిళితమైన తస్మై శ్రీ గురవే నమః. అంతేగాని భాగవతం చదవడం లేదా రామాయణం అన్ని శ్లోకాలు బట్టి పట్టడం చాలామంది ఈ రోజుల్లో చేస్తున్నారు. అది మంచిదే శ్లోకాలు చదవడం ఇవన్నీ, కానీ దాని ద్వారా మనం దివ్యమైన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు. ఎప్పుడైతే శరణాగతి పొందుతామో కృష్ణుడి యొక్క ప్రతినిధికి పరంపర ద్వారా, అప్పుడు మనం దివ్య జ్ఞానాన్ని పొందగలం. ఆ దివ్య జ్ఞానం ఏం చేస్తుంది, పాపాన్ని పుణ్యాన్ని రెండింటినీ కూడా దగ్ధం చేస్తుంది. ఎప్పుడైతే రెండు దగ్ధం అవుతాయో అప్పుడే మనం భగవంతుడికి చేరుకోవడానికి అర్హులం అవుతాం, లేదంటే అవకాశమే లేదు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి మద్భక్తి లభతే పరం. ప్రసన్నాత్మ ఎప్పుడు అవగలం మనం, ఎప్పుడైతే పాపం పుణ్యం రెండు లేనప్పుడే ప్రసన్నాత్మ అవగలం. లేదా పాపం ఉన్నా పుణ్యం ఉన్నా ఇంద్రియ భోగంలో నిమగ్నం అవ్వాల్సింది. పాపం ఉంటే దుఃఖం అనుభవించాలి, అవి కూడా ఇంద్రియాలకి దుఃఖం. ఇవన్నీ కూడా ఇంద్రియాల ద్వారా, మనసు ద్వారా మనం అనుభవిస్తున్నాం. నిజానికి ఆత్మకి ఎటువంటి మార్పు లేదు. అదే కృష్ణుడు మొదట్లో చెప్తున్నాడు, ఆత్మని ఎవరూ నాశనం చేయలేరు. అదేవిధంగా పుణ్యం ఉంటే ఇంద్రియ భోగం సుఖం, భౌతిక సుఖాన్ని అనుభవిస్తాం, అది కూడా బంధిస్తుంది. ఈ రెండు కూడా బంధించడమే. ఇవి ఎటువంటివంటే శాస్త్రంలో పోల్చారు. ఎటువంటి మనకి అంటే ఇందులో కూడా రకాలు ఉన్నాయన్నమాట. మనం చూడొచ్చు, మన ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళైతే కొంచెం పెద్ద జైల్లో మంచి సుఖాలు అన్నీ ఉంటాయి, లేని వాడికి చిన్న జైల్లో ఒక చిన్న గదిలో ఉంచుతారు. ఎక్కడైనా మనం చెరసాల్లో ఉన్నవాళ్ళకి ఏమి బందీ అవ్వనోళ్ళం కాదు. మీకు సౌకర్యాలున్నా లేకపోయినా బందీ అయి ఉన్నా ఉన్నాం. ఏ విధంగా ఈ దుర్గలో అంటే దీన్ని దాటడం చాలా కష్టం అనమాట. అందుకే దీన్ని దేవీధామం అంటారు, మనం ఉన్న భౌతిక సంసారాన్ని. దుర్గ అంటే దుర్ అంటే చాలా కష్టం, గా అంటే దాటడం. దీన్ని దాటడం, భౌతిక సంసారాన్ని దాటడం చాలా కష్టం. కానీ దివ్యమైన జ్ఞానం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో కూడా ఏమని చెప్తున్నాడు, నాకు ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళని నేను ఈ భౌతిక సంసారాన్ని తరింపజేస్తాను అని చెప్తాను. దైవీహేష గుణమై మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతే. ఇదంతా కూడా మాయ. ఏది సుఖాన్ని అనుభవించాలి స్వర్గలోకాల్లో, పుణ్యం చేస్తే మంచిది అనేది కూడా మాయ. అసలు మాయ అంటే ఏమిటి అర్థం, ఏదైతే మనం మనల్ని కృష్ణుని మర్చిపోయేటట్టు చేస్తుంది అది మాయ. అది మీకు పాపం కావచ్చు పుణ్యం కావచ్చు, రెండు మాయ. రెండిట్లో కూడా మనం కృష్ణుని మర్చిపోయే ఉంటాం, సుఖాన్ని అనుభవిస్తాం కృష్ణుని మర్చిపోయే ఉంటాం, పాపాన్ని అనుభవిస్తాం దుఃఖం అనుభవిస్తాం అప్పుడు కూడా మర్చిపోయే ఉంటాం. కాబట్టి రెండింటి నుంచి బయటపడాలి, అది దివ్యమైన జ్ఞానం. ఇంకా అందుకే ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు, ఈ రెండు ఉంటాయి, పాపం పుణ్యం ఉంటాయి, మనకి సహజంగా అందరికీ ఉంటాయి. కాబట్టి వాటి నుంచి ప్రభావితం కాకుండా నువ్వేం చేయాలి, ఏదైతే నీకు లభిస్తుందో నీ జీవితంలో వాటిని స్వీకరించి నువ్వు భక్తియుక్త సేవలో నిమగ్నం అయ్యేవాడు ఎవరైతే ఉంటారో వాడే నిజంగా ఈ భౌతిక సంసారం నుంచి బయటికి వెళ్ళడానికి అర్హుడు అని చెప్తుంది. కాబట్టి మనం ఈ రెండింటిని దేన్ని కూడా ఆశించకూడదు. ఎవరు ఆశించరు? ఎవరు ఆశించకుండా ఉంటారు? ఎవరైతే ఈ దివ్య జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు ఆశించకుండా ఉంటారు. దివ్య జ్ఞానం లేనప్పుడు ఏమనుకుంటారు? మనకి పుణ్యం ఉంటే మంచిదేమో అనుకుంటారు. కానీ ఇది కూడా బంధిస్తుంది. చాలా కష్టం మనం ఇక్కడ అనుకుంటాం నిజానికి ఏంటి, ఓ నిజమే మనం ఈ రెండు అవసరం లేదు అనిపిస్తుంది. కానీ ఈ పుణ్యం నుంచి పుణ్యం కావాలని కోరుకోకుండా ఉండే స్థితిలోకి వెళ్ళడం, కేవలం కృష్ణుణ్ణి శరణాగతి పొందాలనే స్థితికి వెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే భయం మనకేంటి, అవును మనకి ఈ సదుపాయాలు ఇవన్నీ లేకపోతే ఎలాగా, మనం వీటన్నింటిని వదిలేస్తే ఎలాగా పుణ్యకార్యాలను, మనకి రేపు ఏంటి మన పరిస్థితి అనుకుంటాం. కానీ కృష్ణుడు చెప్తున్నాడు యోగక్షేమం మహామ్యహం, నేను వాళ్ళ యోగక్షేమాలను నేను చూసుకుంటాను. ఎప్పుడైతే నాకే శరణాగతి పొందుతారో, దివ్య జ్ఞానం పొంది నాకు శరణాగతి ఎవరైతే పొందుతారో వాళ్ళ యోగక్షేమాలు నేను చూసుకుంటాను అంటున్నాడు. కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఇంకా దీని ముందర శ్లోకంలో కృష్ణుడు ఏమని చెప్తున్నాడు, ఒకవేళ నీవు పాపులందరిలోనూ పరమ పాపిగా భావింపబడినను, దివ్య జ్ఞానం అనేది పడవ ఎందు స్థితుడు అయినచో దుఃఖ సముద్రము దాటగలవు. ఇక్కడ మనం దివ్య జ్ఞానం తెలుసుకుంటే అని ఇచ్చారు. ఇక్కడ తెలుసుకుంటే దుఃఖం అంతా అంటే అంతా కూడా నశించిపోతుందని చెప్తున్నారు. అంటే కేవలం విని తెలిసింది కాబట్టి మన దుఃఖం నశించిపోలేదు, నశించదు వెంటనే. ఎప్పుడైతే మనం తెలుసుకున్న జ్ఞానాన్ని దివ్య జ్ఞానాన్ని ఆచరణలో పెడతామో అప్పుడు అది నశించడం మొదలు పెడుతుంది. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు యదా యదా అంతేది ఆ శ్లోకం, ఏ యథా మాం ప్రపద్యతే తాం తదైవ భజామి, నన్ను ఎవరు ఎంతగా శరణాగతి పొందుతారో నేను అంతగా వాళ్ళని అనుగ్రహిస్తాను. అనుగ్రహం అంటే ఇదేమిటి, ఈ భౌతిక సంసారంలో ఉన్న పాపం పుణ్యం రెండింటి నుంచి కూడా బయటికి తీసుకెళ్ళి తన దగ్గరికి తీసుకెళ్తాడు కృష్ణుడు. మనం ఎంతైతే శరణాగతి పొందుతామో అంతే వీటి నుంచి బయటపడతాం, లేదంటే ఇంకా అందులోనే ఇరుక్కుని ఉండాల్సిందే. కాబట్టి ఇంకా శాస్త్రం ఏం చెప్తుందంటే అకామ సర్వకామ మోక్షకామవ ఉదాహరణ తీవ్రైన భక్తి యోగేన యజేత పురుషపరం. మనం పూర్తిగా కోరికలు ఉండొచ్చు, లేదా ఎటువంటి కోరికలు లేకపోవచ్చు, లేదా మోక్షం కావాలనే కోరిక ఉండొచ్చు, ఎటువంటి కోరికలున్నా ఎటువంటి స్థితిలో ఉన్నా తీవ్రైన భక్తి యోగేన, ఎవరైతే భక్తి యోగాన్ని అదే దివ్యమైన జ్ఞాన యోగం. దివ్య జ్ఞాన యోగం అంటే కూడా అదే, ఏంటి భక్తి యోగం. దివ్య జ్ఞానాన్ని పొందడం అంటే కృష్ణుడికి శరణాగతి పొందాలి అని తెలుసుకోవడం, అదే భక్తి యోగం. ఎవరైతే ఈ భక్తి యోగం చేస్తారో తీవ్రంగా వాళ్ళు యజేత పురుష పరం, పరమ పురుషుణ్ణి పొందగలరు, కృష్ణుణ్ణి పొందగలరు. ఎప్పుడు తీవ్రమైన భక్తి చేయడం ద్వారా వాళ్ళు ఇవన్నీ కూడా పోతాయి, తొలగిపోతాయి. కానీ ఆ తీవ్రమైన భక్తి ఎలా సంభవం? అప్పుడే ఈ క్లేశాగ్ని అంటే ఈ దుఃఖాల నుండి వీటన్నింటిని భౌతిక సంసారంలో ఉన్న అగ్ని నుంచి బయటపడతాం. ఎలా సంభవం తీవ్రమైన భక్తి? కేవలం సాధు సాంగత్యం. అటువంటి తీవ్రమైన భక్తి చేసే వాళ్ళ యొక్క సాంగత్యం ద్వారా మనకు కూడా అది సంభవం, మనం వాళ్ళ యొక్క సాంగత్యాన్ని తీసుకోవాలి. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు ఈ అధ్యాయంలో ఏమని, మళ్ళీ ఏంటి, అటువంటి గురువుని నువ్వు చేరుకోవాలి తత్వదర్శిన. ఎవరైతే వాళ్ళు తీవ్రమైన భక్తి సేవలో నిమగ్నమై ఉన్నారో వాళ్ళని చేరుకొని వాళ్ళకి శరణాగతి పొందడం ద్వారా నువ్వు కూడా ఆ జ్ఞానాన్ని పొంది నువ్వు కూడా అలా తయారవ్వగలవు. ఇది మార్గం, ఇది దివ్యమైన జ్ఞానం అంటారు. అంతేగాని జ్ఞానం అంటే రకరకాల విషయాలు తెలుసుకోవడం కాదు జ్ఞానం. జ్ఞానం అంటే చాలామంది అనుకుంటారు ఇప్పుడు చాలా జ్ఞానం ఉందంటే అనేక విషయాలు తెలుసు. కానీ కృష్ణుడి దృష్టిలో ఇంకా కూడా అతను అజ్ఞాని. ఎందువలన ఎప్పుడైతే, అందుకే దివ్య దృష్టి, దివ్య దృష్టి అంటే కృష్ణుడి నుండి కృష్ణుడు చూసేది ఏదైతే ఉందో అది దివ్య దృష్టి. కృష్ణుడు ఎలా అయితే మనం చూస్తున్నాడో అది అన్నిటికంటే ఉత్తమమైన దృష్టి. అందరినీ చూస్తాడు కృష్ణుడు వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి. అలా చూసినట్లేదు కృష్ణుడి దృష్టి నుండి మనం ఇంకా కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉన్నాం. ఏమిటి ఏంటి మూర్ఖత్వం? కృష్ణుడికి శరణాగతి పొందడం లేదు. ఎప్పుడు ఈ మూర్ఖ ఈ జీవికి మూర్ఖత్వం పోతుంది, ఎప్పుడు నా దగ్గరకు వస్తాడని కృష్ణుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు అతనిలో జిజ్ఞాస మొదలవుతుంది, నాకు సంబంధించిన జ్ఞానం ఇద్దాం అని ఎదురు చూస్తూ ఉంటాడు కృష్ణుడు. ఎక్కడ పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఎప్పుడు ఎదురు చూస్తున్నాడు మన గురించి. కానీ మనం మాత్రం అటువైపు తిరగడం లేదు. మనం మాత్రం పుణ్యం పుణ్యం లేదా పాపంలో కూరుకుపోవడం లేదా పుణ్యం. ఆ బ్రహ్మభువనాల్లోక పునరావృత్తిని వచ్చిన బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం వరకు 84 లక్షల జీవరాశుల్లో తిరుగుతూనే ఉన్నాం. అనేక శరీరాలు తీసుకుని ఇంద్రియ భోగం కోసం. కాబట్టి దయచేసి మనందరం పడే దివ్య జ్ఞానం ఏదైతే ఉందో అది కేవలం మనం విని తెలుసుకోవడం కాకుండా ఆచరణలో పెట్టాలి. అప్పుడు మనం కృష్ణుని చేరుకోగలం. అప్పటి వరకు కృష్ణుని చేరుకునే అవకాశం లేదు. ఇంకా చైతన్య మహాప్రభు కూడా చెప్తున్నారు ఏమిటని, చేతో దర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం. ఇది మహాదావాగ్ని, ఈ భౌతిక సంసారం నిర్వాపణ, దాన్ని నివృత్తి చేసేది ఏమిటి, హరి హరినామాలు. పరమ విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. శ్రీకృష్ణ సంకీర్తనం అనేది ఈ దావాగ్ని నుండి మనల్ని బయటపడేస్తుంది. కాబట్టి చాలా సులభమైన మార్గం కలియుగంలో ఉంది జనానికి. మనందరికీ కూడా చాలా సులభమైన మార్గం హరినామ సంకీర్తనం. దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ఎవరైనా నియమే నా కాల, అంటే కాలంతో పని లేదు. ఏ సమయంలో మనం చేస్తున్నాం, ఎక్కడున్నాం అనే దాంతో పని లేదు. హరినామం మనం భగవంతుడి దగ్గర తీసుకుంటాం. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు? సౌండ్ బాడీ వీ హ్యావ్ ఎ సౌండ్ మైండ్. వాట్ ఈజ్ సౌండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్? వాట్ ఈజ్ సౌండ్? ప్రాపర్లీ వర్కింగ్. వాట్ ఈజ్ కరెక్ట్లీ వర్కింగ్? కరెక్ట్గా వర్క్ చేయడం అంటే ప్రభుత్వం తీస్తున్నాం. ఇక్కడ నేను ఎప్పుడు చెప్పలేదు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయండి, శరీరం గురించి పట్టించుకోవద్దు అని ఎప్పుడు చెప్పలేదు. అంటే అదే ఆధ్యాత్మిక జీవితం అనే భ్రమలో ఉండొద్దు అని చెప్పాను. ఏదో ఆసనాలు వేయడం అనేదే ఆధ్యాత్మిక జీవనం అంటే అసలు భగవంతుడు ఎవరో తెలియకుండా, మన లక్ష్యం ఏమిటో తెలియకుండా, కేవలం ఆసనాలు వేయడంలోనూ ఏదో యోగా చేయడంలోనూ రకరకాల యోగా క్రియాయోగ రకరకాల చక్ర మెడిటేషన్ ఇవన్నీ చేయడంలో నిమగ్నం అవుతారు. కానీ భగవంతుడు ఎవరో తెలియదు వాడు. అంటే దివ్య జ్ఞానం అనేది వాళ్ళు పొందలేదు. దివ్య జ్ఞానం పొందడం అంటే భగవంతుడు కృష్ణుడు, కృష్ణస్తు భగవాన్ స్వయం అని తెలుసుకోవడం దివ్యమైన జ్ఞానం పొందడం. ఆ జ్ఞానం లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అని చెప్తున్నారు. అది దివ్యమైన జ్ఞానం అని చెప్తున్నారు. అవి శరీరానికి పనికొస్తాయి ఇవన్నీ కాదని అనలేదు. అందుకే వేదాల్లో అనేకమైనవి ఉన్నాయని కూడా చెప్పాను. అనేక విషయాలకు సంబంధించి ఆరోగ్యం ఎలా చూసుకోవాలి, ఆయుర్వేదం కూడా అన్నింటిని కూడా నిర్లక్ష్యం చేయమని చెప్పలేదు, వదిలేమని చెప్పలేదు. కానీ లక్ష్యం ఏమిటి, కృష్ణుని చేరుకోవడం, కృష్ణుడి యొక్క ప్రేమని పొందడమే లక్ష్యం. ఇదే దివ్య జ్ఞానం, ఇది తెలుసుకోవాలి. అది చేయడం కోసం మనం మిగతా ఏవైతే ఉపయోగం అవన్నింటిని కూడా స్వీకరించవచ్చు. ఏదైతే దానికి తోడ్పడతాయో అది, దానికి తోడ్పడేది కలియుగంలో ఏమిటి మార్గం అంటే ఆసనాలు యజ్ఞాలు కాదు, హరినామ సంకీర్తనం. నిజానికి అదే సాధన, అదే సాధ్య. ఏంటి హరినామం చేయడం? కేవలం హరినామం స్వయంగా కృష్ణుడు, నామనామ్ని అభిన్నత్వ. Thank you. అది అందుకనే ఆధ్యాత్మిక గురువు ఆధ్వర్యంలో మనం భక్తి యొక్క సేవ అనేది చేయాలి. మనకి ఆసనాలు అవసరమా, మనకి ఆరోగ్యం బాగలేదా, ఎలా ఉంది ఏమిటి అనేది మన యొక్క శిక్షా గురువు యొక్క ఆధ్వర్యంలో మనం నిర్వహించాలి. అంతేగాని అందరూ ఆసనాలు వేయండి మీ ఆరోగ్యం కోసం, రోజుకు 2 గంటలు ఆసనాలు వేసి తర్వాత జపం చేయండి అని చెప్పడానికి వీల్లేదు.
కృష్ణుని యొక్క భక్తుల్ని ఆహ్లాదపరిచి మనం కృష్ణుని యొక్క ప్రేమను పొందచ్చు. అదే కనుక అంటే మనం తెలియకుండా కృష్ణుని యొక్క భక్తుల్ని ఏదైనా హర్ట్ చేసినట్టయితే ఆయన కోపాన్ని కూడా మనం పొందుతామండి.
తప్పకుండా. వాళ్ళకి వాళ్ళని వాళ్ళని నిందించకుండా వాళ్ళ పట్ల అపరాధం చేయకుండా ఉండడమే మార్గం, వేరే మార్గం. అందువల్లనే అంబరీషుడు తెలుసు కదా, అంబరీష్ మహారాజు దగ్గర అతను ఋషి పేరేమిటి, దుర్వాసముడు. అపరాధం చేస్తాడు దుర్వాసముని అంబరీష్ మహారాజు పట్ల. చివరికి విష్ణు చక్రం వస్తుంది దుర్వాసుని అంటే మందలించడానికి లేదా సంహరించడానికి. కానీ అప్పుడు ముల్లోకాలు తిరుగుతాడు శివుడి దగ్గరికి, బ్రహ్మ దగ్గరికి, ఎక్కడికి పరిగెత్తినా కూడా, ఆఖరికి విష్ణు దగ్గరికి వెళ్ళినా కూడా నా చేతిలో ఏం లేదు, నా భక్తుడిని భక్తుడు కానీ నిన్ను క్షమిస్తే నిన్ను నీకు ఇంకా ముక్తి అంతేగాని దీని నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవడంగా నేను కూడా కాపాడలేను. అందుకే భక్త పరాధీన భగవంతుడు, భగవంతుడు భక్తుల యొక్క అధీనంలోకి వచ్చేస్తాడు ఎప్పుడు. అందుకే చెప్పాను కృష్ణాకర్షణి, కృష్ణుని కూడా ఆకర్షిస్తుంది భక్తులే. కాబట్టి అంబరీష్ మహారాజు అంత మహా భాగవతుడు కాబట్టి ఆయన చేతిలోనే ఆయన క్షమిస్తేనే క్షమించబడతాడు, లేదంటే నా చేతిలో ఏం లేదు. అందువల్లనే జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనకి 10 అపరాధాలు ఉన్నాయి, ఈ అపరాధాలు చేయకుండా ఉండాలి. పద్మపురాణం నుండి 10 అపరాధాలు చెప్పబడినాయి, అవన్నీ మనం చదవాలి. ఎప్పుడు కూడా అవి చేయకుండా ఉండాలని మనం ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా వైష్ణవుల పట్ల, వైష్ణవ అపరాధం అనేది అన్నిటికంటే చాలా తీవ్రమైనది. వాళ్ళ పట్ల ఎప్పుడు అపరాధం చేయకూడదు. ఇంక ఎటువంటి చేసినా దాని నుంచి బయటపడడానికి మార్గం ఉంది, కానీ వైష్ణవ అపరాధం అనేది చాలా తీవ్రంగా పరిగణిస్తారు కృష్ణుడు. ఎందువల్లంటే కృష్ణుడికి చాలా ప్రియమైన వాడు భక్తుడు. అంటే ఇంకా ఎలా చూసుకుంటాడు, తనకంటే ఎక్కువగా చూసుకుంటాడు భక్తుణ్ణి. ఎటువంటిదంటే ఒక తండ్రి చిన్నపిల్లాన్ని, ఏమైనా చిన్నపిల్లాన్ని వచ్చి ఊరికే మందలిస్తే పక్క వ్యక్తి అతనికి వెంటనే కోపం వస్తుంది, ఏంటి నా పిల్లాన్ని ఈ విధంగా అంటున్నాడు. అదే విధంగా అనమాట, ఆ కోపాన్ని మనం తట్టుకోలేము. మరి భగవంతుడి కోపం వస్తే ఏం తట్టుకోలేము. కాబట్టి జాగ్రత్తగా ఉండడమే మార్గం, వేరే మార్గం. ఒకవేళ మనకి తెలిస్తే అటు ఆ భక్తుడికి వెళ్ళి భక్తుడి కాళ్ళపై పడి నన్ను క్షమించమని వేడుకుంటే సరిపోదు. మనం చేస్తే తెలిసినట్లయితే మనం అపరాధం చేస్తాం, అతను క్షమిస్తాడు. సాధారణంగా భక్తుడు క్షమిస్తాడు ఒకసారి అడిగితే వెంటనే. గ్రంథరాశ్రీమద్ భగవద్గీతకి జయ, శ్రీల ప్రభుపాదకి జయ.